గురుచరిత్ర 11వ అధ్యాయం. ఈ అధ్యాయాల నుంచి ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి చరిత్ర చెప్పబడుతుంది. కథారంభం. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు, అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగటం లేదు, ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి అని అడిగాడు. అంతటి శ్రద్ధాళు అయిన శ్రోత లభించినందుకు సిద్ధుడికి భగవంతుని లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి, కనుక నేను ఎంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది గాని ఆయన లీలలన్నీ చెప్పినట్టు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పసాగారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్టు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని అకోలా జిల్లా కారంజా అను గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వల్ల సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు. ఆయన శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతాలు చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వల్ల ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శనిత్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచిన తర్వాత అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్శాస్త్ర విద్వాంసులు అతని జాతకాన్ని చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది, ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే, ఇతడు మనవలే గృహస్థాశ్రమాన్ని స్వీకరించడు, చిన్న వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి జగద్వంద్యుడవుతాడు, ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు, ఇతని దర్శనం చేతనే పతితులు కూడా పావునలవుతారు, ఇతనిని కన్నందువల్ల మీకు కీర్తి ప్రతిష్టలు దివ్యమైన సుఖాలు లభిస్తాయి అని ఆ దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వాళ్లు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవాన్ని ఉచ్చరించిన సంగతి వాడవాడలా పాకిపోయి అతన్ని చూడ్డానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. ఆ పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామ దేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుస్తూ ఉండేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వల్ల కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచించినట్టుగా ఉంది. చాలా బలహీనంగా ఉండడం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబుకి 32 ధారలుగా కారి నేల మీద పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ ఆ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువల్ల ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తళలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతుంది అనేవారు. అతడు మూగవాడైతే ఇంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరు ఏది చేయమని చెప్పినా అదల్లా చేసేది. ఆమె తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుపు వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకుని కన్నీరు గారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అంది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊర్లో వాళ్లందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడు అని తెలిచారు. కానీ కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి, కనుక ఈ ఉపనయన కార్యక్రమాన్ని జరుపుకొనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రాన్ని ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనస్సులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వాన్ని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదు అని అందరూ అనుకున్నారు. మూడు భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదాన్ని కూడా చదివాడు. ఆయన భగవద్ అవతారమని తెలుసుకుని అతడి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అంది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగ పెట్టవు, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు, తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వల్ల నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాం. అందుకు మేము సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమలాడింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకుని ఓదార్చి, అమ్మా, నా మాట విను, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసమే అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సు మీద తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై బడి ఇలా అంది: స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందుకు నా భతృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడామెను లేవదీసి, అమ్మా, ఈ పూర్వజన్మ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను ఈ సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థయాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించడానికి వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు. కనుక నీవు నాకు అనుమతి ప్రసాదించు అన్నాడు. ఇంతటితో 11వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.